నా అయితే నా యొక్క జీవిత సాక్ష్యాన్ని మీతో పంచుకోవటానికి తొలగించినటువంటి ఈ అవకాశాన్ని బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. నాకైతే యోగ్యత లేదు, అర్హత కూడా లేదు. ప్రభు వారి యొక్క ఉచితమైన కృపను బట్టి, దైవ సేవకుల యొక్క ప్రేమ ప్రార్థనలు బట్టి, మరి ఉదయ కాలంలో ప్రభు ఏ విధంగా దేవుని బిడ్డలతో జతపరిచారు దీన్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను ప్రియులారా. అయితే నాకంటే మీరు బాగా యోగ్యులని నేను నమ్ముతున్నాను. నా సాక్ష్యం గాని నా భక్తి నా ప్రార్థనలు ఎంతో తక్కువ చిన్నవి. ఆయన దేవుని కృపను బట్టి మరి దైవ సేవకులు మహేష్ గారు మరి నన్ను ఆహ్వానించారు. దానికి చాలా నేను వందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మరి నాకంటే గొప్ప ప్రార్థనా పరులు యోగ్యులు అక్కడ ఈ కాన్ఫరెన్స్ లో జతపడి ఉన్నారు. మరి యాక్చువల్ గా మొదటిగా మరి కాన్ఫరెన్స్ లోకి నేను రావటం అనేది ఒక విషయం చెప్పి నేను నా సాక్ష్యాన్ని మొదలు పెడతాను. రమేష్ బాబు గారి యొక్క ప్రేమ ప్రార్థనలు బట్టి మరి ఈ సెల్ కాన్ఫరెన్స్ ద్వారా దానికి నన్ను పరిచయం చేశారు. ఆ తర్వాత నేను కొంతకాలం కొన్ని రోజులు మధ్య మధ్యలో ఈ కాన్ఫరెన్స్ లో జాయిన్ అయ్యి మరి ప్రార్థనలు వింటున్నప్పుడు దైవ సేవకుల సాక్ష్యాలు మరి ఎంతో నేను ప్రోత్సహించబడ్డాను. మరి ఆ తర్వాత నేను ప్రార్థన చేసుకున్న అనేక మందికి కూడా ఈ కాన్ఫరెన్స్ కాల్ ఇవ్వటం జరిగింది. మీరు వినండి, ఉదయ కాలంలో ఈ కాన్ఫరెన్స్ కాల్ యొక్క ప్రార్థనల ద్వారా మేలు పొందుకోండి అని చెప్పడం జరిగింది ప్రియులారా. అది లాక్డౌన్ టైంలో ఈ ఎట్లా ఏం చేయాలి, మరి సంఘం మూతపడింది, మరి చర్చలకు వెళ్ళవట్లేదు, ప్రార్థన ఎట్లా చేసుకోవాలన్న సమయంలో ఈ కాన్ఫరెన్స్ కాల్ ద్వారా ఎంతో నేను బలపడ్డాను. అంటే ప్రభు ఒక నూతన మరి మార్గాన్ని తెలిసినట్టుగా అనిపించింది. అప్పుడు సేమ్ కాన్ఫరెన్స్ కాల్ ద్వారా మేము కూడా మా సంఘంలో ఇక్కడ మరి మొదలుపెట్టి ఉదయ కాలంలో సేమ్ ఇదే విధంగా ప్రార్థన చేయటం వల్ల ఈ కాన్ఫరెన్స్ కాల్ లో జాయిన్ అవ్వలేకపోతూ ఉన్నాను. కాబట్టి దేవుని కృపను బట్టి మరి దైవ సేవకుల యొక్క ప్రార్థన బట్టి ఈ రోజు అవకాశం దొరికింది. ప్రభుని స్తుతిస్తున్నాను. ప్రియులారా, నా తెలుగులో ఏమన్నా తప్పులు ఏమైనా ఉంటే నన్ను క్షమించండి మాట్లాడేటప్పుడు. ఎందుకంటే ఈ నార్త్ ఇండియాలో ఉండటం వల్ల ఎక్కువ తెలుగు వాడుక లేకపోవటం వల్ల కొన్ని తప్పులు రావచ్చు. క్షమించండి, ధరించండి నన్ను. అయితే నా సాక్ష్యాన్ని పంచుకునే ముందు చిన్న ప్రార్థన చేస్తాను. మహాకృప కలిగిన దేవా, మీకు వందనాలు నాయన. అయ్యా, ఈ ఉదయ కాలంలో మీ బిడ్డలతో కలుసుకుని నాయన అయ్యా మీరు నా జీవితం పట్ల చేసినటువంటి మేలుని బట్టి అయ్యా మీరు చూపిస్తున్నటువంటి కృపను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను దేవా. అయ్యా ఈ ఉదయ కాలంలో మరి మీ సేవకుల మధ్య ప్రభువా నన్ను నిలబెట్టావు. యోగ్యత లేనప్పటికీ తండ్రి అయ్యా నీకు వందనాలు. అయ్యా ఎక్కడైనా ఎక్కడా వ్యర్థమైన మాటలు అయ్యా నా నోటి నుంచి రాకుండా మీరు చేసిన మేలుని అయ్యా మీరు చూపిస్తున్నటువంటి కృపని పంచుకోవటానికి నా జ్ఞానం దయచేది నాయన. అయ్యా ఈ ఉదయ కాల సమయం మీ చేతులకు అప్పగిస్తున్నాను. మరి పరిశుద్ధ ఆత్మతో ముందర కొనసాగిస్తారని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, నా పేరు కృపారావు. నేను ఒక నామకార్థ క్రైస్తవ కుటుంబంలో నా జన్మ జరిగింది. మా స్వగ్రహం కృష్ణా జిల్లా ఆవిరిగడ్డ ప్రాంతం. మా తాతలు మా నాన్నగారు ఉన్న మన సమయంలో మరి మా నాన్నగారు ఉద్యోగరీత్యా మరి నార్త్ ఇండియాకి రావటం జరిగింది. మరి మేము ఆంధ్రాలో పుట్టినప్పటికీ మరి ఒక తెలిసిన కాడ నుంచి ఎక్కువ శాతం నార్త్ ఇండియా ఢిల్లీ ప్రాంతంలో మా జీవితాన్ని మేము గడిపాము. అయితే నామగారిత క్రైస్తవం అంటే మా నాన్నగారు తరపు నుంచి అయితే ఇటువంటి ప్రార్థన లేదు, కానీ మా అమ్మగారు కుటుంబం నుంచి మా అమ్మగారు ద్వారా మా ఫ్యామిలీలో ప్రార్థనా పరిచయం అయిందని మా పూర్వీకులు చెప్పటం, నా వ్యక్తిగతంగా కొన్ని అనుభవాల ద్వారా నేను తెలుసుకున్నాను. అయితే చాలా కాలం మేము ముగ్గురు సంతానం మా తండ్రి గారికి మా తల్లి గారికి. నేను అందరికంటే చిన్నవాడిని. మా అన్నయ్య అన్నారు, ఆయన పేరు రమణారావు, మాకు హక్కు ఉంది రమాదేవి పేరు. అయితే నా పేరు కృపారావు. అందరూ అనుకోవచ్చు మరి అన్న పేరు వెంకటరమణారావు, అక్క పేరు రమాదేవి, ఈ పేరు కృపారావు ఎలా వచ్చిందని. అయితే ప్రియులారా, దీని వెనకాల కూడా కారణం ఉంది. మా అమ్మగారి పేరు కృపావరం. అయితే నా బాల్యంలోనే మా అమ్మగారు చనిపోవటం జరిగింది. అప్పటి వరకు కూడా నేను పేరు లేని వాళ్ళుగానే ఉన్నాను. ఏదో ఇంట్లో పిలుచుకుని ముద్దు పేర్లతో బాబు బుల్లి బాబు ఆ టైం అట్లా పిలుచుకుంటూ ఉండేవాళ్ళు. అయితే మా అమ్మగారు చనిపోయిన తర్వాత ఆ పేరు నాకు పెట్టడం జరిగిందని మా పూర్వీకులు చెప్పారు. ఆ కృపావరం నుంచి నన్ను కృపారావుగా నన్ను పిలవటం మొదలు పెట్టారు. స్కూల్స్ అన్నింటిలో పేరు రాసి అయితే ఈ పేరును బట్టి కూడా నేను ప్రభుని స్తుతిస్తున్నాను. ఆ దేవుని యొక్క కృపను బట్టి మరి ఇప్పుడు కూడా నేను దేవునిలో ఎదగటానికి సహకారం అందింది నాకు. అయితే ప్రియులారా, మా నాన్నగారు డిఫెన్స్ బ్యాక్గ్రౌండ్, మా ఫ్యామిలీలో మా కుటుంబంలో ఈ లోకపరమైనటువంటి డిఫెన్స్ డిసిప్లిన్స్ అనేది మాకు ప్రతిరోజు మా కుటుంబంలో మేము చూస్తున్నాం, మాకు నేర్పించడం జరిగింది. ఎలా మాట్లాడాలి, ఎలా టైం మెయింటైన్ చేయాలి, ఎలా కూర్చోవాలి, నిలబడాలి, ఎలా అన్ని విషయాలు. అయితే ఆత్మీయ డిసిప్లిన్ అనేది ఎంతో తరువుగా ఉండేది. అంటే కుటుంబ ప్రార్థనలు కానీ వ్యక్తిగత ప్రార్థనలు కానీ అనుభవం ఎక్కువ ఉండేది కాదు. అయితే మా అమ్మగారు చెప్పడం నాకు కొన్ని మాటలు జ్ఞాపకం ఉంది. మరి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు, ఇబ్బంది బాధ కలిగినప్పుడు యేసు ప్రభుని ప్రార్థన చేస్తే ఆయన పేరు మీద మేలు దొరుకుతుందిరా అని చెప్పేవారు. మరి ఆ విధంగానే పెరగటం జరిగింది. ఆ ఉన్న కొద్దిపాటి ఆ ప్రార్థన అనుభవం కూడా మేము కోల్పోయాం ప్రియులారా. అయితే ఇల్లోపరంగా పెరగటం, మరి ఆ ఉన్న ఆ కొద్దిపాటి డిసిప్లిన్ కూడా కోల్పోయాం. మరి వయసు పెరుగుతున్న కొద్దిని లోకం లోక అలవాట్లు మాకు అలవాటైపోయి అలా విచ్చలవిడితనంగా మరి అద్దుకు లేని వారిగా పెరగటం వల్ల ఎన్నో నష్టాలు చూసాం ప్రియులారా. ఆ తర్వాత మరి ప్రభు అలాగే మమ్మల్ని ఇచ్చిపెట్టకుండా కొనసాగిస్తున్నారు. మరి ఢిల్లీలోనే చదువుకుని ఆ తర్వాత ఉద్యోగం కూడా మరి ఢిల్లీలోనే చేయటం జరిగింది. మరి అనేక సార్లు మరి నా జీవితంలో నేను ఆలోచించుకుంటూ ఉండేవాడిని. మరి ఆత్మీయంగా వింటా ఉండేవాడిని చర్చిస్ లోని ప్రార్థనలు జరుగుతాయి. మరి కాకపోతే ఈ లోకపరంగా నాకు ఒక మంచివాడుగా గుర్తింపు పొందాలని ఒక ఆశ అనేది నాలో ఎప్పుడు ఉంటా ఉండేది. అంటే ఈ లోకపరమైనటువంటి సేవ చేయటం, హెల్ప్ చేయటం అనేది. అయితే ఈ లోకపరంగా ఫ్రెండ్షిప్ లు కూడా అన్ని కేటగిరీ నుంచి నాకు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, హిందువు నుంచి ముస్లింల నుంచి. నేను అన్ని చోట్లకి వెళ్తాం, మస్జిద్లకు వెళ్తాం, గురుద్వారాలకు వెళ్తాం, మందిర్లకు వెళ్తాం, అన్ని చేస్తా ఉండేవాడిని. ఎందుకంటే అందరం ముందల మంచివాడు అని అనిపించుకోవడానికి అలా చేస్తూ ఉన్నప్పుడు మరి ఈ లోకపరం అలవాట్లు కూడా నాకు అవ్వటం జరిగింది. ఈ యొక్క పాపపు అలవాట్లు మందు తాగటం, మరి చెడు సావాసం, మరి దీంతో పాటు లోకపరమైనటువంటి రౌడీయిజం, మరి కొట్లాటలకు ముందరెళ్ళటం, మరి ఈ విధంగా కుటుంబానికి కూడా, మరి మా తండ్రి గారికి, మా కుటుంబానికి కూడా ఎంతో అవమానం కదా ఉన్నాను నేను. మరి అదే సందర్భంలో మరి కుటుంబ సభ్యులు కూడా, ఫ్యామిలీ వాళ్ళు కూడా అనుకునేవాళ్ళేమో, మరి వీడి పరిస్థితి ఏంటి, మరి ఇట్లా వీడు చెడిపోతున్నాడని. అయితే సహజంగా మరి ఆ పరిస్థితులు ఉన్నప్పుడు కుటుంబం వాళ్ళు ఏమనుకుంటారంటే, వీడికి పెళ్లి చేస్తే అన్న బుద్ధి వస్తుంది అని ఒక మరి ఆ ట్రెండ్ అనేది ఉంది కాబట్టి అనుకుని ఉండొచ్చామని అనిపిస్తుంది నాకు ఇప్పుడు. అయితే పెళ్లి ప్రపోజలు నాకు చెప్పడం జరిగింది. అయితే నా మనసులోనే అనుకునేవాడిని, నా పరిస్థితిని బట్టి, నా స్థితిని బట్టి మరి నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారు, సహజంగా పెళ్లి చేసుకునే ముందల ఆ యొక్క అబ్బాయి బ్యాక్గ్రౌండ్ అడుగుతారు, ఆ యొక్క పరిస్థితి ఎలా ఉందని. అయితే నా బ్యాక్గ్రౌండ్ గురించి ఎవరికన్నా తెలిస్తే, మరి ఏ తల్లిదండ్రులు ఎవరు ఆ అమ్మాయిని ఇచ్చి నాకు పెళ్లి చేస్తారు అనుకునేవాడిని. అయితే మరి బాధ్యత కూడా పెద్దల మీద విడిచిపెట్టేశాను, మీరే చూడండి అని. అయితే మ్యారేజ్ ప్రపోజల్ అయిన తర్వాత చూడటం, ఒక సంవత్సరం గ్యాప్ వచ్చింది ప్రియులారా, మాట్లాడుకున్న తర్వాత పెళ్లి జరగక ముందల. అయితే ఈ సంవత్సరం మరి పెద్దవాళ్ళు చూసుకున్నారులే మనకెందుకులే పెళ్లి, పెళ్లి గొడవలు, మన పనిలో మనం ఉందామని నేను యథావిధిగా లోకపరంగా నేను ఉన్నాను. అయితే ప్రియులారా, మరి ఆ సమయంలో నా మనసులో ఒక తలంపు ఉండేది, ఎవరైతే నా భార్యగా వస్తారో, ఎవరినైతే చేసుకోవాలో, వాళ్ళు దైవభక్తి కలిగిన వాళ్ళైతే బాగుంటుంది, ఎందుకు ఏదో నన్ను ఉద్ధరిస్తానని కాదు, మేలు పొందుకోవడానికి కాదు, దైవభక్తిగా ఉండి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటా ఉంటే నా పని నేను చేసుకుంటూ పోవచ్చు, నా యొక్క పర్సనల్ లైఫ్ లో వాళ్ళకి ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ లేకుండా నన్ను డిస్టర్బ్ చేయకుండా ఉంటే చాలు అని ఒక తలంపు నాకు ఉండేది పిల్లారా. అది మనసులో ఉండేది, నేను ఎవరికి చెప్పలేదు. ఆ తర్వాత మ్యారేజ్ చూసిన తర్వాత అతారు, మరి చూసిన అమ్మాయి దైవభక్తురాలు, ప్రార్థన పరురాలు, ప్రార్థన సావాసానికి చెందినటువంటి అమ్మాయి అని చెప్పినప్పుడు నాకు చాలా సంతోషం వచ్చింది. ఫోన్లే అట్లీస్ట్ ఇప్పుడు కూడా నాకు ఇంట్రెన్స్ లేకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతే ఇబ్బంది లేదని. అయితే కొన్ని అన్యాయ కారణాల వల్ల ఈ వివాహం మధ్యలో బ్రేక్ రావటం జరిగింది. ఈ మధ్యకాలంలో ప్రియులారా, నేను ఆఫీస్ నుంచి వచ్చి, ప్రియులారా నేను విషయం చెప్తూ మర్చిపోయాను, 12 సంవత్సరాలు నేను రాజకీయ నాయకుల మధ్యలో పార్లమెంట్ హౌస్ లో ప్రభు నాకు వాళ్ళ మధ్య ఉద్యోగం చేయడానికి అప్పుడు అనుమతించారు. మరి ఈ లోకపరంగా పొలిటికల్ పవర్ గాని అన్ని విషయాల్లో ఉండటం వల్ల నాకు గర్వం ఉండేది. నాకు ప్రెసిడెంట్ తెలుసు, ప్రైమ్ మినిస్టర్ తెలుసు, హోమ్ మినిస్టర్ తెలుసు, ఎంపీలు ఎమ్మెల్యేలు తెలుసు, ఈ లోకపరంగా ఐఏఎస్లు ఐపీఎస్లు తెలుసు. ఎందుకంటే ప్రతిరోజు డ్యూటీ అయిపోగానే వాళ్ళు నా రూమ్ లోకి వచ్చి మేమందరం తాగటం, సాయంత్రం పూట క్లబ్బులకి వెళ్ళటం, మరి విసులు వేయడం జీవితం. ఎందుకంటే పవర్ చేతిలో ఉండేది కాబట్టి ఐపీఎస్ ఫ్రెండ్స్ లు, ఐఏఎస్ లు తెమ్మటుండటం, వాళ్ళతో తిరగటం అట్లా జరిగేది ప్రియులారా. మరి ఆ సందర్భంలో ప్రతిరోజు విపరీతంగా తాగి రోడ్ల మీద, బైకుల మీద పోటీలు పెట్టుకుని పందాలు వేసుకుని చేస్తా ఉండేవాళ్ళని. మరి ఒకనొక సందర్భంలో మరి నేను ఎక్కువ తాగలేదు, కొద్దిగానే తాగాను, ఒక బీర్ ఒక గ్లాస్ తాగి మా ఫ్రెండ్ ని డ్రాప్ చేయడానికి బైక్ మీద వెళ్ళినప్పుడు యాక్సిడెంట్ జరిగింది. మరి హాస్పిటల్లో బెడ్ మీద వేశారు, ఆ మొహం మీద మొత్తం హెల్మెట్ గుచ్చుకుని అసలు ఎక్కడ దెబ్బ తగిలిందో తెలియని పరిస్థితి, పూర్తిగా రక్తమయం అయిపోయింది, కాలు ఫ్రాక్చర్ అయింది. హాస్పిటల్ ఉన్నప్పుడు డాక్టర్ గారు కుట్లు వేస్తున్నారు, పెదం పగిలిపోయింది. కుట్లేస్తున్నప్పుడు డాక్టర్ గారితో అన్నాను, డాక్టర్ గారు మరి కొద్దిగా స్లోగా అయ్యండి, నొప్పిగా ఉందని. మరి ఆ డాక్టర్ గారు ఒక మాట అన్నారు, తాగేటప్పుడు తెలీదా మీకు ఎంత తాగాలో? అప్పుడైతే అన్లిమిటెడ్గా తాగుతారు, ఇప్పుడు కుట్లేస్తుంటే మీకు బాధ కలుగుతుందా అన్నారు. అయితే నాకు నన్ను టెస్ట్ చేయటం వల్ల ఆల్కహాల్ టెస్ట్ లో క్లియర్ అయింది మందు తాగేటది. నేను వాళ్ళకి అమ్మా నేను తాగింది ఒక గ్లాసు బీరే, నేను ఎక్కువ తాగలేదు అని చెప్పడానికి కూడా నాకు నోరు రాలేదు. ఎందుకంటే ప్రతిరోజు విస్కీ బాటిల్స్ రమ్ బాటిల్స్ అయిపోయాయి, కానీ ఆ రోజు తాగింది ఒక గ్లాసు బీరే. అయినప్పటికీ ఆ నోరు నాకు రాలేదు, నేను ఒక గ్లాసు బీర్ తాగేదాన్ని. నేను అలా మౌనంగా ఉండి పిల్లర బెడ్ మీద ఉన్నప్పుడు నేను నా జీవితం గురించి నా గురించి ఆలోచించుకోవటానికి ప్రభు అవకాశం ఇచ్చారు. పాపం చిన్నదైనా పెద్దదైనా పాపం పాపమే. అది ఒక గ్లాసు బీర్ తాగినా ఒక బాటిల్ మందు తాగినా అది పాపమే అని ప్రభు నాకు గ్రహింపిచ్చారు. అయినా ఆ గ్రహింపు నుంచి విడుదల పొందే మార్గం నాకు దొరకలేదు. తప్పు చేస్తానని పక్క తెలుస్తుంది, కానీ దాని నుంచి ఎలా విడుదల పొందాలి అనే గ్రహింపు లేకుండానే జీవించాను. మరి సంవత్సరం తర్వాత ప్రభు కృపను బట్టి స్వస్థత పొందారు. ఆ టైంలో నా మొహం నేను అద్దంలో చూసుకుంటేనే అసహ్యం వేసేది, ఎందుకంటే మొహం మొత్తం పగిలిపోయి ఇరిగిపోయి కుట్లేసి భయంకరంగా ఉండేది. కానీ మళ్ళా ఒక తలంపు వచ్చేది, ఈ ఫేస్ తో ఈ పరిస్థితిలో ఎవరు నన్ను పెళ్లి చేసుకుంటారని. ఏదేమైనప్పటికీ పిల్లర సంవత్సరం తర్వాత మళ్ళా ఆ చూసినటువంటి సంబంధమే మరి మళ్ళా ఫిక్స్ అయింది, వివాహం కూడా జరిగింది. మరి నా భార్యను తీసుకుని ఢిల్లీ రావటం జరిగింది. గవర్నమెంట్ ఇచ్చిన ఇంట్లో మేము ఉంటాం, మరి అలా జీవితాన్ని కొనసాగిస్తున్నాం. మరి నా భార్య ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉండేది, అయితే నా అలవాట్లు మాత్రం మారలేదు ప్రియులారా, అలాగే కొనసాగుతున్నాయి. మరి నా ఫ్రెండ్స్ తీసుకురావటం, ఇంట్లో కూర్చోపెట్టి తాగటం, మరి తన ఒక రూమ్ లో బాధపడుతూ ప్రార్థన చేస్తే నేను ఒక రూమ్ లో మా ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయటం, ఇట్లా కొనసాగుతున్నప్పుడు తను ఎన్నోసార్లు హెచ్చరించింది, మరి ఇట్లా కుటుంబంలో ఇట్లా తాగటం మంచిది కాదు, ఈ పద్ధతి మంచిది కాదు అని తను వాక్యపూర్వకంగాను దైవపూర్వకంగా కూడా హెచ్చరించింది. కానీ నేను అయిన పట్టించుకునేవాడిని కాదు, కోపం వచ్చేది ఇంకా నాకు నేర్పటం ఏంటి నాకేంటి చెప్పేదని. అయితే ప్రియులారా, తను వచ్చినటువంటి సావాసం బ్యాక్గ్రౌండ్ ఆ యొక్క దైవ సేవకి ప్రార్థనలు మరి బట్టి తను ఏ సమస్య వచ్చినా తన దైవ సేవకులకి ఫోన్ చేసి ప్రార్థన చేయించుకోవటం మరి విషయాలను చెప్పటం వల్ల సేవకులు ఎక్కువ ప్రార్థన చేసేవారు. అయితే మరి నాకు ఎప్పుడు ఒక కళ వస్తూ ఉండేది, ఒక దైవ సేవకులు ఎవరో నా గురించి ప్రార్థన చేస్తున్నట్టుగా, ఒక తెల్ల బట్టలు వేసుకుని ఎప్పుడు కూర్చో నా గురించి మొరపెడుచున్నట్టుగా ఒక కళ వస్తూ ఉండేవాడు. అది రెగ్యులర్ గా వస్తూ ఉండేది. ఏంటి ఇట్లా వస్తుంది ఏంటి అనుకుని అనుకున్నప్పుడు తర్వాత అది నా భార్య మరి సాటర్డే సండే సెలవు దినం అండి, మరి మరి ఇట్లా ఖాళీగా వ్యర్థపరచడం మంచిది కాదు, చర్చికి వెళ్ళి ప్రార్థన చేసుకోవాలి, మరి దేవుడు మనకు మేలు చేస్తానంటే కావాలంటే నువ్వు వెళ్ళి నేను రాను అని చెప్పేవాడిని. మరి ఢిల్లీలో ఉన్న కొన్ని, ఎందుకంటే తనకి తెలుగు లాంగ్వేజ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది, మరి తెలుగు లాంగ్వేజ్ లో మరి మాకు ఢిల్లీలో మ్యాక్సిమం హిందీ ఇంగ్లీష్ ఎక్కువ ఉండటం వల్ల నాకు ఆ చర్చగా తెలిసి ఉండేది. అయితే ఎవరి ద్వారా పరిచయం అయ్యి మరి ఒక తెలుగు సంఘానికి మరి అలా కొన్ని సంఘాలు తిరుగుతూ ఉండేవాళ్ళు. కొంచెం నేనైతే తను ఇచ్చిపెట్టేసి నా పని మీద వెళ్ళిపోయేవాడిని, చర్చ అయిపోయిన తర్వాత తను పికప్ చేసుకుని ఇంటికి వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. అయితే ఏంటి వీళ్ళు చెప్పేది, ఏం బోధిస్తున్నారు అని నేను ఒకసారి చర్చిలోకి వెళ్ళి కూర్చుని వాక్యం విన్నప్పుడు వాక్యం మీద ఆసక్తి కలిగింది. అయితే నాలో ఒక పట్టుదల వచ్చింది, తను ప్రార్థన చేస్తుంది, తన జీవితం ఎట్లా ఉంది, ఈ విషయాన్ని నేను కూడా అర్థం చేసుకోవాలి, తెలుసుకోవాలి అని ఆశ కలిగి మరి ఒక బైబుల్ కావాలని మా బంధువులకు నేను ఫోన్ చేసినప్పుడు ఆంధ్ర నుంచి మరి ఒక బైబుల్ నాకు గిఫ్ట్ చేశారు. చూడలేరా, మరి ఆ బైబుల్ తీసుకుని నేను ఎప్పుడు నా బ్యాగ్ లో పెట్టిన ఆఫీస్కి కూడా వెళ్ళేవాడిని. మరి అంతకు ముందలైతే ఆఫీస్ టైంలో లంచ్ టైంలో ఖాళీగా ఉన్నప్పుడు మరి కంప్యూటర్లో వ్యర్థమైనటువంటి మూవీస్ చూడటం మరి ఇట్లాంటి పాప సంబంధమైనటువంటి కార్యాలు నా సమయాన్ని వ్యర్థపరిచేవాటి. అయితే ఎప్పటి నుంచి అయితే వాక్యాన్ని చదవటం మొదలుపెట్టిన బైబుల్ని నా నిజ జీవితం నా స్థితి వాక్యం ద్వారా నాకు బయలుపరుస్తూ వచ్చింది, ప్రభు బయలుపరిచారు. అప్పుడు నాలో కొంత భయం అనేది కలిగింది ప్రియులారా. అయితే ఏంటి అసలు మానవ జీవితం ఎట్లాంటిదా, మరి మరణం తర్వాత మరి ఇదే స్థితిలో మేము మరణిస్తే మరి ఎక్కడ నరకానికి వెళ్తామా, అది మరి దీని నుంచి ఎలా విడుదల పొందాలని ఒక ఆశ నాలో కలిగింది. మరి ఆ సందర్భంలో మరి చర్చలకు వెళ్తా ఉన్నాం, మరి పాప యొక్క క్షమాపణని పశ్చాత్తాపాన్ని ప్రభు సేవకులు వాక్యాల ద్వారా వినిపిస్తూ ఉన్నారు. అయితే వెళ్తున్నటువంటి చర్చిల్లో నాకు సాటిస్ఫాక్షన్ దొరకలేదు పిల్లరా, నాకు ఆత్మీయ ఆకలి పెరుగుతూ ఉంది. మరి సత్యాన్ని వెంబడించాలి, మరి దీనికి కావాల్సిన సపోర్ట్ నాకు కావాలి, నాకు స్పిరిచువల్ సపోర్ట్ కావాలి, ప్రేయర్ సపోర్ట్ కావాలి అని ఆశ కలిగింది. మరి ఒకనొక దినాన మరి ఆంధ్రాలో ప్రేయర్ మీటింగ్ జరుగుతున్నప్పుడు అక్కడ హాజరయ్యా. మరి అక్కడ దైవ సేవకులు వచ్చి వాక్య బోధిస్తున్నారు. వాక్య బోధించిన తర్వాత దైవ సేవకులతో కలవటం మాట్లాడటం జరిగింది. మరి చూసినప్పుడు ఆ దైవ సేవకులు చూడంగానే నాకు కళ్ళ వచ్చినటువంటి ఆ దైవ సేవకులు ఆయన ఒకటేగా నాకు నేను గుర్తించాను. మరి ఆ దైవ సేవకులు నర్సరావుపేటలో ప్రసాదరావు గారు అని ఇప్పుడు పరలోకంలో ఉన్నారు. అడిగారు ఎవరు ఈయనంటే ఈయన దైవ సేవకులు పలానా నర్సరావుపేటలో సేవ చేస్తారని అక్కడ ఉన్నటువంటి దైవ సేవకులు నిజాంపట్నంలో సేవకులు నాకు చెప్పడం జరిగింది. అప్పుడు ఆ తర్వాత నా భార్య చెప్పింది వాళ్ళ బంధువులు వాళ్ళ గ్రామానికి చెందినటువంటి ఆ దైవ సేవకులు ఆ సహవాసానికి చెందినటువంటి వాళ్ళని. అప్పుడు నేను గమనించాను ప్రియులారా, అయితే వెనకాల ప్రార్థన అనేది ఉంటే మరి ఎలాంటి కఠోరమైనటువంటి జీవితం పాప జీవితం అయినా మార్చబడుతుందని. అయితే ఈ దైవ సన్నిధికి వెళ్ళటం, ప్రార్థన చేయటం, నా జీవితం స్లోగా మారటం అనేది ఒక రోజులో జరిగిన పని కాదు. వెనకాల ఎంతో మంది నా గురించి ప్రార్థన చేశారు దైవ సేవకులు. మరి దాన్ని బట్టి నేను ఇట్లా ప్రభువుని ఎరగటానికి నాకు సహాయం అందింది. మరి అదే సందర్భంలో ఢిల్లీలో మరి ఈ స్థితిలో ఉన్నప్పుడు మరొక స్టేజ్కి వచ్చేసాం. నేను మరి ఈ చర్చెస్ లో ఏ ప్రార్థనకి నాకు సాటిస్ఫాక్షన్ అయ్యే వాక్య సాటిస్ఫాక్షన్ దొరకనప్పుడు అసలు ప్రార్థన ఇంకా మానేయాలి అంటే పిల్లర కొంతమంది దైవ సేవకుల జీవితాలను బట్టి గాని వాళ్ళ యొక్క ప్రవర్తనను బట్టి గాని బోధించేది ఒకటి మరి జీవించేది ఒకటి అనే నేను చూసినప్పుడు ఈ లైన్ కూడా మంచిది కాదు, మన పాత జీవితమే బెటర్, ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉంటాం బెటర్ అనిపించినప్పుడు దైవ సేవకులు ఫోన్ చేసి మరి చెప్పారు అలా ఉండకూడదు, దేవుడు తెలుసుకున్న తర్వాత మరి ఆయనలో ఎదగటం అనేది చాలా ముఖ్యం, ఆదివారం ప్రార్థనకి ఆరాధనకి వెళ్ళి మరి రావాలని చెప్పిన తర్వాత మరి ఏ సంఘం నాకు నా చూపతే ఆయన పరిచయం చేశారు. ఢిల్లీలో ఉన్నటువంటి లెమన్స్ మెజికల్ ఫెలోషిప్ అనే సంఘాన్ని పరిచయం చేసి మరి అక్కడికి వెళ్ళండి, మీరు అక్కడ వాక్య వినండి, మీకు మేలు దొరుకుతుందని. మరి అక్కడ సేవకులు పేరు అడిగాను ఎవరు పాస్టర్ గారు ఏంటని. మరి సుందర్ సింగ్ గారు అనే పేరు చెప్పారు నాకు. సరే సుందర్ సింగ్ అంటే ఈయన ఎవరో పంజాబ్ ఆయన అయ్యి ఉండొచ్చు అనుకున్నాను. అయితే నాకు నార్త్ ఇండియాలో మరి ఉండటం వల్ల నాకు ఈ పంజాబీస్ యొక్క అలవాట్లు వాళ్ళ పద్ధతులు తెలిసి ఈ ఉపయోగం లేదు, ఈ పంజాబీ వాళ్ళు మనకేం బోధ చేస్తారు మనకేం నేర్పిస్తారని రెండు వారాలు ప్రిల్లారని నేను వాళ్ళకి ఫోన్ కూడా చేయలేదు. తర్వాత నా భార్య అని మరి అడిగి తను కూడా అంది లేదండి మరి ఫలానా చర్చికి సంబంధించిన వ్యక్తులు దేవుడు ఏర్పరచుకున్నారంటే వాళ్ళు పంజాబీళ్ళు అయినా సరే, మరి ఎవరైనా సరే, ఏ ప్రాంతం వాళ్ళైనా సరే, దైవ సేవకులు మరి అభిషేకించబడిన వాళ్ళు అయి ఉంటారు. మరి ఒకసారి దయచేసి ఫోన్ చేసి కనుక్కోండి అంటే ఫోన్ చేసిన తర్వాత మరి సేవకులు పరిచయం అయింది. మరి ఫస్ట్ నేను ఫోన్ చేసినప్పుడు వాళ్ళని అడిగాను, నేను మీరు పంజాబీలా అని. ఆ సేవకురాలు ఫోన్ చేసి, లేదయ్యా మేము సౌత్ ఇండియన్స్ అని చెప్పడం జరిగింది. అప్పుడు నాకు కొంత సాటిస్ఫాక్షన్ వచ్చింది, ఊర్లే కొంత నేర్చుకోవటానికి దొరుకుతుంది ఇక్కడికి వెళ్తే అని. మరి అలా ఎదుగుతున్నప్పుడు పిల్లరా, మరి వాక్యాలు చదువుతున్నాను, మరి నా జీవితాన్ని శ్లోకం ఒక్కటి నేను మార్చుకుంటూ పోయాను. మరి పశ్చాత్తాపడ్డాను, మరి రక్షణ అనుభవం ప్రభువుని అడిగాను. మరి నాకు ఇవ్వటం జరిగింది 61 ద్వారా ప్రభు. మరి ఆ రక్షణ అనుభవాన్ని పట్టుకుని ఇంకా ముందరికి ఇంకా కొనసాగుతున్నాను. మరి పొలిటికల్ లీడర్స్ తోనూ ఇలాపరంగా ఉండటం వల్ల మరి ఆ కొన్ని అలవాట్లు మరి నేను మార్చుకొని ప్రభుని అడిగాను, ప్రభువా మరి వీళ్ళ మధ్యలో ఉంటూ ఈ ఉద్యోగం చేస్తూ మరి ఎలా నీతో నేను మరి ఎదగలుగుతాను, సహాయం చేయడం అన్నప్పుడు ప్రభు అన్నిటి నుంచి విడుదల ఇచ్చారు. మరి ఆ ఉద్యోగం కూడా మానేసి మరి ప్రభు ఫారిన్ వెళ్ళటానికి నాకు అవకాశం దయచేశారు పిల్లారా. మరి టూరిస్ట్ గా వెళ్ళే నేను ఇటలీ వెళ్ళాను నా భార్య పిల్లల్ని తీసుకుని. వెళ్ళినప్పుడు అక్కడ నా ఫ్రెండ్స్ కలవటం వల్ల మరి నా కొత్త ఆశ పుట్టింది. మరి ఆ పొలిటికల్ వాళ్ళతో ఉండి పాప జీవితంలో మరి ఆ స్థితిలో ఉండే కంటే మరి ఇలాంటి చోటకు వచ్చేసి దైవభక్తిగా పెరగొచ్చు, మరి డబ్బు కూడా సంపాదించుకోవచ్చు అని. అయితే ఒక పక్కన మరి దైవికంగా పెరగాలి, రెండోది డబ్బు కూడా సంపాదించాలి అనే ఆశ అయితే నాలో ఉంది. మరి అక్కడికి వెళ్ళి మరి అక్కడ ఫ్యామిలీని ఉంటాం ఉంచుకోవటం పెట్టడం వీల్లేక కొంతకాలం ఫ్యామిలీని ఇండియాలో విడిచిపెట్టి నేను ఒక్కడే ఉన్నాను. మరి ఆ సమయంలో ప్రార్థన చేస్తున్నప్పుడు మరి వాక్యపూర్వకంగా భార్య భర్తలు కుటుంబం అందరూ ఒక చోట ఉండాలి, మరి అప్పుడు అదే మంచిదని ఈ వాక్యం ద్వారా నాకు బయలుపరిచి నేను మా యొక్క ఆఫీస్ వాళ్ళతో చెప్పాను. మరి నా భార్య బిల్లలు కూడా తెప్పిస్తే నేను ఇక్కడ ఉంటాను, లేకపోతే నేను వెళ్ళిపోతానంటే వాళ్ళు నన్ను విడిచిపెట్టలేదు పిల్లలు. ఎందుకంటే వాళ్ళు నా మీద చాలా ఇన్వెస్ట్ చేశారు, నాకు ట్రైనింగ్ ఇప్పించారు. వాళ్ళు అన్నారు మరి ఇంత ఇన్వెస్ట్ చేసి మిమ్మల్ని నేను విడిచిపెట్టలేము. అయితే నేను వాళ్ళ కండిషన్ చెప్పాను, మరి నా జీవితంలో మరి కనుక మరి ఇక్కడ నేను కొనసాగించాలంటే మరి నా భార్య పిల్లలు ఉండాలి. అయితే వాళ్ళు ఆ కండిషన్ ప్రకారంగా ఏషియన్ కంట్రీస్ థాయిలాండ్ లో వాళ్ళ ప్రొడక్షన్ ఆఫీస్ లో ఆ భార్య పిల్లల్ని నన్ను ఉండడానికి సహాయం చేశారు. మరి అక్కడికి వెళ్ళాం, భార్య పిల్లల్ని తీసుకుని కొంతకాలం అక్కడ జ్యువెలరీ మ్యానుఫ్యాక్చర్ ప్రొడక్షన్ మేనేజర్గా నేను జాబ్ చేసి ఉన్నప్పుడు అక్కడ ఉన్న ప్రార్థన కూడా లేదు పిల్లరా, అక్కడ చర్చిస్ లేదు. మరి ఆత్మీయంగా ఎంతో దిగజారిపోయాం. మన భార్య చెప్పింది మరి మన డబ్బు సంపాదించుకుంటున్నాం కానీ ఆత్మీయంగా ఎదగకపోతే కష్టం అండి అని మళ్ళా మేము బ్యాక్ ఇండియా వచ్చేసాం. కన్ఫ్యూజన్ లో ఉన్నాను మరి ఏం చేయాలని. మరి యథావిధిగా ప్రార్థన వెళ్తున్నప్పుడు నాకు 2 కంట్రీలో నాకు జాబ్ పర్మిట్ దొరికింది. యూరోప్ ఇటలీలో జాబ్ పర్మిట్, థాయిలాండ్ లో జాబ్ పర్మిట్ ఉంది. నేను ఇండియాకి వచ్చి కన్ఫ్యూజ్ అయిపోయాను మరి ఏం చేయాలి. అయితే ఒక నిర్ణయానికి వచ్చాను, మళ్ళా బ్యాక్ యూరోప్ వెళ్ళిపోయి నేను అక్కడ సెటిల్ అయిపోవాలని. మళ్ళా వీసా చేయించుకున్నాను, టికెట్లు అన్ని తీసుకుని రెడీగా ఉన్నాను. ఆ సందర్భంలో దైవ సేవకులు గ్వాలియర్ లో చేస్తున్నటువంటి ప్రసాద్ గారు అని ఆయన పరిచయం అవటం, మన ఆత్మీయ స్థితిని ఆయనతో పంచుకున్నప్పుడు ఆయన ఒకటే మాట అన్నారు, బ్రదర్ మీరు ఎంతకాలం మీ ఇష్టపూర్వకంగా మీరు పరుగులు ఎత్తారు కానీ దేవుని చిత్తాన్ని మీరు తెలుసుకోలేదు, కానీ లాస్ట్ అవకాశం మరి ఒకసారి దేవుని చిత్తం ఏదో తెలుసుకుని మీరు నిర్ణయం తీసుకోమన్నారు. మరి ఆ సందర్భంలో మరి చెన్నై బ్యూలాగాడ్ అంటూ మరి అక్కడ దైవ సేవకుల యొక్క మాటలు వాక్యాలను బట్టి తెలుసుకుని దేవుని చిత్తాన్ని ప్రభు వాగ్దానాన్ని తీసుకున్నాను ప్రియులారా. మరి ఆ సమయంలో ప్రభు స్పష్టంగా మరి వాగ్దానం చేశారు. మరి నేను మాట్లాడాను, ప్రభు ఏంటి పరిస్థితి అన్నప్పుడు ప్రభు నాతో యెషయా గ్రంథం 12వ అధ్యాయం ద్వారా ప్రభు మాట్లాడారు. మరి ప్రియులారా, ఆ దినమున మీరు ఇలాగందు, యెహోవా నీవు నా మీద కోపపడితే నీ కోపము చల్లారెను, నిన్ను స్తుతించున్నాను, నీవు నన్ను ఆదరించున్నావు. ఇదిగో నా రక్షణకు కారణభూతుడైన దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొంచున్నాను. యెహోవా యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తనాస్పదము, ఆయన నాకు రక్షణాధారమైను. కావున మీరు ఆనందపడి రక్షణాధారమైన బావులో నుండి నీళ్లు చేరుకుందరు. ఆ దినమున మీరు ఇలాగందరూ యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును ప్రకటించుడి, జనములో ఆయన క్రియలను ప్రచురము చేయడి, ఆయన నామమును ఘనమైనవి అని జ్ఞాపకములకు తెచ్చుకునేది. ప్రియులారా, విధంగా ప్రభు వాక్యం ద్వారా మాట్లాడినప్పుడు నేను ప్రభుతో మరోసారి ఇది క్రియారూపంగా కూడా ప్రభువా నాకు బయటపరచండి అని ప్రభుని అడగటం జరిగింది. ఆ తర్వాత ప్రభుత్వారా నేను ప్రభు నాతో మాట్లాడి ఉత్తర భారతదేశానికి మరి అభిషేకించబడుతుంది, దైవ సేవకులు జాషువా డానియల్ గారి ద్వారా మరి ప్రార్థన చేయించుకోవాలని ప్రార్థన చేస్తారు. అభిషేక ప్రార్థన చేయించుకుంటే అంత పెద్ద దైవ సేవకులు మరి ఆయన నాకు ఎక్కడ కలుస్తారు, ఎలా ప్రార్థన చేస్తారు అన్న సందర్భంలో మరి ఆయన అన్అఫీషియల్ టూర్ ఢిల్లీ రావటం వల్ల జరగటం జరిగింది. ఈ అనుకోకుండా ఆయన అక్కడ ఉన్నట్టు దైవ సేవకులతో నా యొక్క బర్డన్ షేర్ చేసుకున్నాను, నా విజన్ ని. నా మనసులో ఒకటి నిర్ణయం తీసుకున్నాను, నేను ఇంకా ప్రభు సన్నిధిలో ప్రభుతో నేను జతపడి ఉండాలి, ప్రభు పనిలో నేను ఉండాలి. ఎందుకంటే మరి రక్షణ పొందుకున్నాను, మరి అనేకమైనటువంటి మరి స్థలాలకు వెళ్ళాను, కానీ ఎక్కడ నాకు సాటిస్ఫాక్షన్ దొరకలేదు. మరి ప్రభుతో నేను ఎదగాలని ఒక దృఢమైనటువంటి విశ్వాసం నాలో ఎదిగింది ప్రియులారా. మరి ఆ సమయంలో ప్రభు నేను అడగటం జరిగింది. మరి నేను ఇలాగే ఖాళీగా ఉంటే మరి తెలుసుకున్న తర్వాత, ప్రభుని తెలుసుకున్న తర్వాత ఏంటి పరిస్థితి అన్నప్పుడు ప్రభు మళ్ళా వాక్యం ద్వారా నన్ను బలపరిచారు ప్రియులారా. కీర్తన 119వ అధ్యాయం ద్వారా ప్రభు మళ్ళా మాట్లాడారు, యెహోవా ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషులుగా నడుచుకున్న వారు ధన్యులు, ఆయన శాస్త్రములను కైకొనుచు పూర్ణ హృదయంతో ఆయనను వెతుకు వారు ధన్యులు, వారు ఆయన మార్గంలో నడుచుకొనుచు ఏ పాపమును చేయరు. ఇలా ఒక నిర్ణయానికి వచ్చాను, నేను పాపం చేయకుండా ఉండాలి, మళ్ళా పాత జీవితంలోకి వెళ్లకుండా ఉండాలంటే ప్రభు పనిలో అటాచ్ అయి ఉండాలి, ప్రభుతో అటాచ్ అయి ఉండాలి. అయితే సంఘంలో చర్చిలో చిన్న ఊడ్చే పని అయినా సరే, చాపలు పరిచే పని అయినా సరే నేను చేస్తూ ప్రభు పనిలో ఉండాలని ఒక నిర్ణయానికి వచ్చాను. అయితే నాకు బైబుల్ జ్ఞానం లేదు, పరిశీలి లేదు నాకు. అయినప్పటికీ ఒక నిర్ణయం నేను వచ్చాను, ప్రభు ఎక్కడైతే ప్రభు నామం తెలియదు, ఎక్కడైతే చర్చెస్ లేవు, మన స్థలాల్లోకి నన్ను తీసుకెళ్ళండి ప్రభు అని నేను ప్రార్థన చేశాను. పిల్లారా మరి ఏదో ఒకటి చిన్న వ్యాపారం చేసుకుంటూ ప్రభుకు నమ్మకంగా ఉండాలని. మరి ఆ సమయంలో మరి దైవ సేవకులు ఢిల్లీ వచ్చినప్పుడు నా యొక్క బర్డన్ని షేర్ చేసుకున్నారు. మరి సేవకులు ఎంతో సంతోషించి మరి నాకు నా భార్య నా బిడ్డ నాన్ను తలవచ్చేటట్టు ప్రార్థన చేసి, సహోదరు వెళ్ళి ప్రభుకు నమ్మకంగా మీరు ఉండండి, సాక్షిగా ఉండండి అని పంపించారు. మరి ఆ విధంగా నేను నా భార్య బిడ్డ హిమాచలం రావడం జరిగింది. వచ్చేసిన తర్వాత అంటే నా మనసులో ఉన్నటువంటి సేవ భారం ఎవరికి నేను ఎక్కువ మంది షేర్ చేసుకోలేదు. ఒక్కళ్ళు దైవ సేవకుల ద్వారా షేర్ చేసుకున్నప్పుడు వాళ్ళు నాకు గైడెన్స్ ఇస్తూ ఉన్నారు, ఎలా ఉండాలి మన జీవితం, మరి సేవకు వెళ్ళినప్పుడు మరి మరి దేవుని పని చేస్తున్నప్పుడు ఎలా మనం ఉండాలనేది. మరి నా యొక్క ఆర్థిక పరిస్థితులు కానీ నా యొక్క కుటుంబ పరిస్థితులు కానీ నేను ఎవరికి షేర్ చేసుకునేవాడిని కాదు, మేము ప్రార్థన చేసుకునేవాళ్ళని. ఎప్పుడు నేను నా భార్య మరి నా బిడ్డ ముగ్గురమే ఇక్కడికి వచ్చినప్పుడు, ఈ స్థలాలకు వచ్చినప్పుడు ఎవరు నా అన్న వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేనప్పుడు ఇక్కడ, కాకపోతే పక్క సిటీలో సోలర్ అనే ఒక పట్టణంలో ఒక సేవకులు మోహన్ రావు గారు అని, మరి ఆ స్థలంలో ఆయన అక్కడికి పిహెచ్డీ చేయడానికి వచ్చారు. మరి ఆయన పరిచయం అయ్యి మేమున్న ప్రాంతం నుంచి ప్రతి ఆదివారం అక్కడికి ఆరాధనకి వెళ్తా ఉండేవాళ్ళమే 40 కిలోమీటర్ దూరం. మరి మిగతా రోజులు మేముండే గ్రామంలోనే మేము ప్రార్థన చేసుకుంటూ ఉండేవాళ్ళమే. మరి 2 సంవత్సరాలు గడిచిపోయింది పిల్లారా, ఉన్న డబ్బులంతా అయిపోయినాయి, మరి అద్దెలు కట్టుకోవాలి, పిల్లలకి ఫీజు కట్టుకోవాలి, ఏంటి పరిస్థితి, మరి టోటల్ గా మిల్లి అయిపోయాం. అప్పుడు మరో తలంపు వచ్చింది, ఏంటి ప్రభువా మరి స్థలాలకు వచ్చి మరి ఈ స్థితిలో ఉంటానిక మమ్మల్ని పిలిచింది నడిపించిందని ప్రార్థన చేసినప్పుడు ప్రభు లోకసువార్త 5వ అధ్యాయం 10వ వచనం ద్వారా మళ్ళా మాట్లాడి, అందుకు యేసు భయపడతాము, ఇప్పుడు నుండి నీవు మనుషులను పట్టు వాడు వై ఉండు వారి అని శ్రీమంతు చెప్పిన విధంగా ప్రభు స్పష్టంగా మాట్లాడారు. ప్రియులారా, ధైర్యం వచ్చింది. మాట్లాడిన తర్వాత ప్రభుని రుజువు అడిగాను, ప్రభువా మీరు వాక్యం ద్వారా మాట్లాడారు, మరి నాకు రుజువు కావాలి, రుజువు లేకపోతే నేను ఇక్కడ ఉండలేనని ప్రభుకి టార్గెట్ ఇచ్చాడు. ప్రియులారా, ఒక వారం రోజు లోపల గనక నాకు రుజువు కాకపోతే నేను మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్ అన్నట్టుగా మళ్ళా ఢిల్లీ వెళ్ళిపోయి మళ్ళీ యథావిధిగా ఈ లోకపరమైన ఉద్యోగం చేసుకుంటుందామని. మరి ఆ సందర్భంలో నేను ఉన్నటువంటి గ్రామం నుంచి అక్కడ ఏటీఎం లేవు, ఇది ఒక బ్యాంక్ ఉండేది. మరి ఏటీఎం డ్రా చేసుకోవాలన్నా ఒక 20-25 కిలోమీటర్ల దూరం వెళ్ళి డ్రా చేసుకురావాలి. మరి నా దగ్గర ఒక పాత స్కూటర్ ఉంటే అది వెళ్ళి వస్తున్నప్పుడు మార్గంలో ఒక వ్యక్తి లిఫ్ట్ అడిగాడు నన్ను. మరి పాత స్కూటర్ కొండ ప్రాంతంలో లిఫ్ట్ ఇవ్వటం అంత మంచిదిగా తెలియని ప్రాంతం అని నేను వచ్చేసాను. కానీ కిలోమీటర్ దూరం వచ్చిన తర్వాత ప్రభు ఆత్మ గద్దించింది వెనక్కి వెళ్ళి ఆ వ్యక్తికి లిఫ్ట్ ఇవ్వమని. అలా వెళ్ళి వెనక్కి ఆ వ్యక్తికి లిఫ్ట్ ఇచ్చి మరి వస్తున్నప్పుడు సహజంగా ప్రభు గురించి నేను చర్చిస్తా ఉంటాను. నేను బస్సులో వెళ్ళినా, ట్రైన్లో వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా మరి అదే విధంగా అలవాటు ప్రకారంగా ఆయనతో నేను చర్చించాను. అప్పుడు యేసు ప్రభు గురించి మీకు తెలుసా అంటే నాకు తెలీదు, మా అన్నయ్యకి తెలుసు అన్నాడు. నేను ఆశ్చర్యపోయాను, అయ్యా హిమాచల్లో మరి ఈ ప్రాంతంలో యేసు ప్రభు తెలిసిన వాళ్ళు ఉన్నారా? ఎవరంటే సో అండ్ సో మా అన్నయ్య ఇట్లా ఉన్నారా, ఆయన యేసు ప్రభు భక్తుగా అన్నారు. అలా పరిచయం చేయటం జరిగింది. మరి ఆ సహోదరుడు మరి కలిసిన తర్వాత చాలా ఆశ్చర్యపోయాడు. తనకు కూడా రేడియో ద్వారా సువార్త అందింది. వాళ్ళు లోకల్ అనిల్ చౌహాన్ అని, స్థానికులు హిమాచల్ వాళ్ళకి. మరి ఆయన బాధలో ఉన్నప్పుడు ఆ రేడియో పెట్టుకుంటున్నప్పుడు రేడియో ట్యూనింగ్ చేస్తుంటే వాక్యం వచ్చిందంట రేడియోలో. ఆ వాక్యం ద్వారా ఆ సహోదరుడు బలపడ్డాడు. అయితే తర్వాత ఇంకా సహోదరుని ఇంకా ముందు నడిపించే వాళ్ళు కానీ వాక్యం బోధించేవాళ్ళు లేక అలాగే ఆ రేడియో వర్తమానం వింటూ ఉండేవాడు. అయితే ఒక ప్రార్థన చేసుకునేవాడు అంట, తెలిసి తెలియని ప్రార్థన, ఎవరన్నా సేవకులు వచ్చి నాకు సహాయంగా ఉండి మమ్మల్ని చత్తుపచ్చ ముందు నడిపిస్తే బాగుంటుందని. నేను పరిచయం అయిన తర్వాత ఈ విధమైనటువంటి మాటలు చెప్పాడు. అయితే నాకు సంతోషం వచ్చింది పిల్లరా, నేను అడిగినటువంటి ఆ రుజువుని ప్రభు వారం లోపల ఆయన ఇచ్చిన వాగ్దాన ప్రకారంగా నిరూపించారు. అప్పుడు నాకు నమ్మకం వచ్చింది, ఎస్ ప్రభు నన్ను నిజంగా ఇక్కడ పిలిచారు, ఆయన నన్ను ఉండమంటున్నారు. అది పిల్లరా, ఆ ఒక్క సహోదరుతో మరి నేను ఇక్కడ దేవుని పనిలో కొనసాగాను, సాగుతున్నాను ఇప్పుడు. అయితే మరి ఈ మధ్య కాలంలో మరి ఇక్కడ కొత్తగా రావటం వల్ల మరి అనేకమైనటువంటి ఇబ్బందులు నేను ఎదుర్కోవాల్సి వచ్చింది. మా పాప ఫస్ట్ మా ఆడపిల్ల మాకు పుట్టిన 8 సంవత్సరాలకి ప్రభు మరి ఇంకో గర్భఫలం ఇచ్చారు బాబుకి. మరి మేము ఎప్పుడు ప్రార్థన చేయలేదు మాకు గర్భఫలం కావాలని. మరి ప్రభు ఇచ్చిన తర్వాత 8 సంవత్సరాలు తర్వాత గర్భఫలం, 1 సంవత్సరం తర్వాత మా బాబు మరి మేముంటున్నటువంటి ఇంటి బాల్కనీ నుంచి కింద పడిపోయి ఆన్ ది స్పాట్ గా చనిపోవటం జరిగింది. మరి ఎక్కడ ప్రభు అవకాశం ఇవ్వలేదు, ఆన్ ది స్పాట్ హెడ్ ఇంజరీ అవటం వల్ల వితిన్ సెకండ్స్ లో హాస్పిటల్ తీసుకెళ్లే లోపలే చనిపోయాడు. అయితే ఏ కొద్దిగా అవకాశం ఇచ్చినా మరి నేను ప్రభువును మొరపెట్టుకుని కాపాడుకునేవాడినేమో, మరి ప్రభు చిత్తం కాదేమో అది అనిపించింది నాకు ప్రార్థన చేసేటప్పుడు. అప్పుడు ఆ సమయంలో కూడా చాలా నేను నిరుత్సాహపడిపోయాను. మరి సేవకు వస్తే మరి ఇన్ని కష్టాలా, మరి మరి దేవుని పని చేస్తున్నాం కదా అని. ప్రభు మళ్ళా ప్రియులారా వాక్యం ద్వారా మళ్ళా బలపరిచారు నన్ను. అయితే మరి ఆ సమయంలో నేను తీసుకున్నటువంటి నిర్ణయం మరి మంచిగా కాదా అనేది కూడా నాకు డౌట్ వచ్చేది. మరి హెబ్రిల్ పత్రిక ద్వారా ప్రభు మరి మాట్లాడారు, 11వ అధ్యాయం ద్వారా, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసం బట్టి ఐగుప్తు జనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని అల్పకాలము పాప భోగం అనుభవించట కంటే దేవుని ప్రజలతో శ్రమమును అనుభవించట మేలని యోచించి పరవ కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు. ఎలా ఎరగా అతడు ప్రతి ఫలంగా కలగబో బహుమానమునందు దృష్టి ఉంచును. ప్రభు మళ్ళా వాక్య ద్వారా మాట్లాడి బలపరిచి ప్రభు నిజమే మరి లోకపరంగా ఉండి మరి నీలో లేనప్పుడు కూడా మరి చనిపోవాలి. మరి నీలో ఉండి మేము చనిపోయినా పరలోకానికి వెళ్తాం. మరి నా బిడ్డ చనిపోయినా నాకు పూర్తిగా నమ్మకం ఉంది నీ రాజ్యంలో ఉన్నాడని. అయితే నా కుటుంబంలో నా యొక్క తరపు నుంచి కానీ మరి సంఘం తరపు నుంచి ఒక ప్రతినిధి ముందులో ప్రభు దగ్గరికి ఉన్నాడని ఒక విశ్వాసం నమ్మకం నాకు కలిగింది ప్రియులారా. మరి నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని కూడా మరి నిర్ణయం తీసుకున్నాను కూడా. కానీ ప్రభు యొక్క బిడ్డల యొక్క ప్రార్థనలు బట్టి మరి ప్రభు యొక్క వాగ్దానాలు బట్టి ఇక్కడ నిలబెట్టారు. మరి మధ్యకాలంలో కూడా అనేకమైనటువంటి పోరాటాలు జరిగినాయి. ఆర్ఎస్ఎస్ వాళ్ళు, పంచాంగదళ్ళు, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు నా దగ్గరికి రావటం, డైరెక్ట్ గా నన్ను బెదిరించటం, మరి ఇక్కడి నుంచి వెళ్ళిపో మరి నువ్వు ఉండటం వల్ల ఇక్కడ అనేక మంది క్రైస్తవులుగా మారిపోతున్నారు అని, ఈవెన్ నా ఇంట్లోకి వచ్చి డైరెక్ట్ గా కూడా బెదిరించారు. నాకున్నటువంటి ఒక స్కూటర్ కూడా వాళ్ళు ఎత్తుకెళ్లిపోయారు. ఈవెన్ ఎఫ్ఐఆర్ దర్జ్ చేయడానికి స్టేషన్ కి వెళ్ళిన ఎఫ్ఐఆర్ కూడా రాయించుకోలేదు వాళ్ళు. ఏమన్నారంటే మరి నీ పాత స్కూటర్ మరి ఎత్తడానికి మా పెట్రోల్ ఖర్చు కూడా ఎక్కువ అవుతుంది స్కూటర్ వాల్యూ కంటే అన్నారు. మళ్ళీ అలా వచ్చి ప్రార్థన చేసుకున్నారు పిల్లారా. మరి మరి ప్రభువా మరి మీరు పిలిచారు మరి మీరే సహాయం చేయాలని. మరి ఆ మధ్యకాలంలో మరి సిఐడి డిపార్ట్మెంట్ ద్వారా కూడా అధికారులు వచ్చి 40 నిమిషాలు నన్ను ఇంటర్వ్యూ తీసుకున్నారు. మరి నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి ఏం చేస్తున్నావని మరి నా సాక్ష్యం చెప్పిన తర్వాత కూడా మరి అధికారులు కూడా మెచ్చుకున్నారు ప్రియులారా. మరి మీరు చేస్తున్న పని మంచిదండి అని. ఏది నేను నా చట్టాన్ని నేను చేతిలో తీసుకోలేదు ప్రియులారా. ఎవరికి నేను బలవంతంగా బోధ చేయట్లేదు, బలవంతంగా మతం మార్చడం, బాప్తిజం ఇట్లాంటివి ఏమి చేయకుండా అన్నాను. ఇది నా పని కాదు, ప్రభువు నన్ను రక్షించారు, నా జీవితం ఎట్లా ఉండేది. మరి ఇతరులు కూడా నాలాంటి జీవితం ఉండకుండా ప్రభు యొక్క శాంతి మేలు పొందు రక్షణ పొందుకోవాలని నా ఉద్దేశం అండి అని నేను చెప్పినప్పుడు ఆయన చాలా అప్రిషియేట్ చేశారు. చేసి నేను అడిగాను మరి ఈ విధమైనటువంటి ఇంటర్వ్యూలు మరి ఎందుకు తీసుకున్నారు, మరి ఇంటికి పిలిపించారంటే పై అధికారుల వల్ల మాకు వచ్చినటువంటి కొన్ని మరి వాళ్ళకి రూల్స్ ఉన్నాయంట, మరి వాళ్ళు వెళ్ళి కొన్న మిషనరీస్ ని ఎంక్వైరీ చేసి వాళ్ళ పరిస్థితిని తెలుసుకోవాలని. మరి మరి ఇట్లాంటి చర్చల్లో కూడా వచ్చి ప్రియులారా మరి వాక్యం జరుగుతున్నప్పుడు ఆరాధన జరుగుతున్నప్పుడు కూడా చాలా మంది బెదిరించడం జరిగింది నన్ను. అయినా ప్రభు ఎంతో మరి నన్ను తగ్గించి ప్రభు ఆత్మతో వాళ్ళని కూడా ప్రేమించి మరి వాళ్ళ గురించి ప్రార్థన చేసినప్పుడు కూడా ప్రభు ఎంతో విధంగా సహాయం చేశారు ప్రియులారా. మరి ఇదే విధంగా ప్రభు నా జీవితంలో మరి సహాయం చేస్తున్నారు. మరి నా ఒకటే భారం మరి స్థలాల్లో మరి నేను ఒక్కడనే కాదు అనేక మంది వచ్చి ఇంకా ప్రభు సేవ చేయాలి స్థలాల్లో. ఎంతో ఈ ఉత్తర భారతదేశంలో సేవా భారం ఉంది, కోత విస్తారంగా ఉంది, కొయ్యవారు ఎంతో తక్కువ మంది ఉన్నారు. నిజంగా భారం కలిగి మరి విజన్ కలిగి మరి ఉంటే మరి ఎంతో ఇక్కడ పరివంతుకున్నారా. మరి ఈ స్థలాల గురించి మీరంతా ప్రార్థన చేయండి, మా గురించి, నా కుటుంబం గురించి. మరి ఈ మాకు కొద్ది సమయం మరి మా యొక్క ప్రేయర్ గ్రూప్ ఢిల్లీలో సహోదరు జాన్ పాల్ గారని మరి కొంతమంది సహోదరుల ద్వారా మరి ఉత్తర భారతదేశంలో మరి మేము ఇట్లా పరిచయం కొనసాగిస్తున్నాం. ప్రతి నెల ప్రతి స్టేట్ లోకి వెళ్ళి మేము ప్రార్థన చేసి మరి యొక్క స్టేట్ భారాలను బట్టి మరి దేవుని పనులు వెళ్తాం. అవుట్రీచ్ మినిస్ట్రీ గురించి కూడా ప్రార్థన చేయండి. హర్యానా, రాజస్థాన్, పంజాబ్, మరి బీహారు, మరి ఉత్తరప్రదేశ్, హిమాచల్ ఈ ప్రాంతంలో ఎంతో పని ఉంది పిల్లరా. మరి మరి అవకాశం మరి ఇచ్చినందుకు నేను దేవుని కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. మరి దైవ సేవకులు మరి మరి మహేష్ గారిని పట్టి కూడా ప్రభుని స్తుతిస్తున్నాను. మరి నా ఒక పాప గురించి కూడా ప్రార్థన చేయండి, నా భార్య గురించి. మరి నా బాబు చనిపోయిన తర్వాత నా భార్య కూడా అనారోగ్యంతో రావటం వల్ల మరి ఇప్పుడు కూడా అలా కొనసాగుతుంది, కానీ దేవుని కృపల్లో మేము క్షేమంగానే ఉన్నాం. అంతవరకు దేవునికి నమ్మకంగా ఉండి ఆయన ఇచ్చినటువంటి పనులు ఎక్కడా గర్వం లేకుండా మరింత ధీరంగా అందులో కొనసాగించాలని. మరి అనేక మంది ఇంకా బిడ్డలు మిషనరీస్ మరి ఇక్కడ ఈ స్థలాలకు వస్తే మరి మేము చేయగలిగినటువంటి సహాయం లోపలి మరి సేవాపూర్వకంగా వాళ్ళకి గైడెన్స్ ఇస్తానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. మరి ఆ విషయంలో కూడా ప్రార్థన చేయాలి, ప్రార్థించి ఇక్కడ జరుగుతున్న సేవ గురించి కూడా అందరికి వందనాలు. ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తుతిస్తున్నా. బ్రదర్ ప్రార్థన చేస్తారా?
బ్రదర్ ఒకసారి మీ పరిచయ విషయాలు చెప్పండి బ్రదర్. ఎన్ని సంఘాలు ఉన్నాయి, ఏ ఏ ప్రాంతాల్లో సేవ చేస్తున్నారు చెప్తే ఆ ప్రాంతాల కొరకు మేము ప్రార్థన చేస్తాం. హిమాచల్ ప్రదేశ్ యొక్క ప్రార్థన అంశాలు కూడా చెప్పండి, హిమాచల్ ప్రదేశ్ కొరకు ప్రార్థన చేద్దాం.
అయ్యా, హిమాచల్ లో 12 జిల్లాలు ఉన్నాయండి. నేను సేవ చేస్తున్నటువంటి జిల్లా పేరు సిరుమూర్ జిల్లా, రాజగఢ్ మండలం ఇది. మరి ఈ జిల్లాలో 12 జిల్లాలో వెనకబడిపోయిన జిల్లా ఇది, చాలా అంటే బ్యాక్వర్డ్ ఏరియా ఇది. ఈ జిల్లాలో ఒక జిల్లా హెడ్ క్వార్టర్ ఈ జిల్లాకి తహాను. అక్కడ ఒక క్యాథలిక్ స్కూల్ ఉంది. ఇంకా అంతకు మించి చర్చిలు గాని ఏమి లేవు. షిమ్లాలో సోలన్లో ఒక సుందర్ సింగ్ గారి బైబుల్ కాలేజ్ అని ఉంది సోలన్లో. షిమ్లాలో ఒక చర్చ్ ఉంది, బ్రిటిష్ కాలం నాటి కట్టింగ్ చర్చ్ ఒకటి ఉంది. అయితే మరి స్థలాల్లో స్కూల్ హాస్పిటల్స్ ద్వారా మరి ఎంతో సేవ మొదలకి జరుగుతుంది అనుకుంటున్నాం. ఆ విషయంలో కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడికి ఓపెన్ గా ప్రీచింగ్ చేయటం మరి సువార్త ప్రకటించడం అనేది లేదు. మరి ఇక్కడ కొన్ని బిల్స్ లాస్ ఉండటం వల్ల అయితే మన అందరి దగ్గరికి సువార్త వెళ్ళాలి, మరి ప్రభు చెప్పారు కాబట్టి ప్రార్థన చేస్తాం. మనాలిలో హిమాచల్లో మన మిషనరీ స్కూల్ ఉంది, హాస్పిటల్ ఉంది. మరి దాని గురించి కూడా ప్రార్థన చేయండి. మరి ఆ స్కూల్ హాస్పిటల్ ద్వారా కూడా ప్రభు ఎంతో ఆ స్థలాల్లో చుట్టుపక్కల ప్రాంతంలో సేవను కొనసాగిస్తున్నారు. అదే విజన్ తో కూడా ఈ ప్రాంతంలో కూడా ఉండాలని మేము కోరుకుంటున్నాం. అయితే కొంత టీచర్స్ అవసరం ఉంది, డెడికేట్ అయిన వాళ్ళు, మరి విజన్ కలిగిన వాళ్ళు ఉంటే బాగుంటది. మరి ఈ మరి ఇట్లా ఈ విషయాల గురించి ప్రార్థన చేయండి బ్రదర్. ఎవరన్నా మరి రాగలిగిన వాళ్ళు, ఆశ కలిగిన వాళ్ళు ఉన్నా సరే స్థలాలకు వచ్చి మరి ఉంటే బాగుంటది అని ఆశిస్తున్నాం బ్రదర్.
12 సంవత్సరాలు అనుమతి ఇచ్చారు కదా,